గురుచరిత్ర 28వ అధ్యాయం. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయనా, ఏ ఏ పాపాల వల్ల ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, అసత్యాన్ని, అహింసను విడిచినవారు, కన్యాశుల్కాన్ని తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురుదేవులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహాన్ని చేసేవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గాన్ని విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న వేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుంచి మంత్రోపదేశం పొందినవారు, వీరందరికీ చండాల జన్మ వస్తుంది. గురువుని, కుటుంబాన్ని విడిచిపెట్టిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరో జన్మలో గొడ్రాలవుతుంది, లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రం, పురాణం వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగను, బ్రహ్మహత్య వల్ల క్షయరోగం, ప్రకృతి విరుద్ధమైన రతి వల్ల కుష్ఠరోగం, నమక ద్రోహం వల్ల అన్నద్వేషం, అజీర్ణం కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులు విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగటిపూట భుజించేవారు, దానమిచ్చి తిరిగి దాన్ని స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మాన్ని అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు, ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, ధాంబికుడు, దుస్సంగుడు, మంత్రయంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనుల్లో జన్మిస్తారు. అప్పుడు నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయమేమోనని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. అందుకు సిద్ధుడు, నీవు అడగడం వల్ల కలిగే అంతరాయం కంటే మనస్సులోనే నీ సందేహం వల్ల నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తరువాత పూర్వకర్మఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరో జన్మలో చండాల యోనిలో జన్మించి మరొక్కసారి అనుభవించాలా? అది సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు, భౌతిక దేహం ఒక్క పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు, అందుకే దానిని మరణావధి శరీరం లేక పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించలేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. అప్పుడు నామధారకుడు, ఏ ఏ పాపాల వల్ల ఏ ఏ జన్మలొస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పసాగారు, ఏమి చేస్తే చండాల జన్మ వస్తుందో కొంత చెప్పాను, అంతేగాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, వేదాలను అమ్ముట, భగవద్ అర్పితం కాని ఆవుపాలు త్రాగుట, నిషిద్ధాన్నం, దుర్మార్గం నుండి దానాన్ని స్వీకరించడం, ఇతరుల జీవనాధారాన్ని అపహరించడం, సంధ్యాకాలాల్లో నిద్రించడం బ్రాహ్మణుడికైనా సరే మరు జన్మలో చండాల జన్మను కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగు పెట్టడానికి వీలులేని భయంకరమైన మార్గంలో తీసుకుని పోతారు. వాడు ఆకలి దప్పుల వల్ల నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్చబోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. వాడు వాసనా బలం వల్ల భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగను, ద్రవ్యాపహారి ఒంటిగను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగను, తేనెను దొంగిలిస్తే పక్షిగను, మాంసం అపహరిస్తే గ్రద్దగను, అన్నం అపహరిస్తే మెడతగను, జలం అపహరిస్తే చాతక పక్షిగను, ధాన్యం అపహరిస్తే మెడతగను, విషం అపహరిస్తే తేలుగను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటగాదులుగాను పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగులిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగను, మిత్రద్రోహి గ్రద్దగను జన్మిస్తారు. బ్రహ్మాంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గుడ్డిగను, గణార్ధచోరుడు గండరోగిగను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగను, వస్త్రచోరుడు చర్మరోగిగను అవుతారు. అసత్యం ఆడేవాడు, ఆహారాన్ని దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే శుకరోగం, విశ్వఘాతకునికి వాంతులు, దైవధనాన్ని అపహరిస్తే పాండురోగం వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వల్ల 100 జన్మల కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వల్ల గుడ్డితనము, బంధుభార్య గమనం వల్ల గాడిద, పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వల్ల గుండిపోటు కలుగుతాయి. ఇదంతా నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనక తాను చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని, తప్పును సభలో ఒప్పుకుని, సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి శక్తి లేకుంటే గోదానం వల్ల గాని, లేక గోవుల యొక్క వెలను దానం చేయడం వల్ల గాని పాపం పోతుంది. దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణదానాల వల్ల కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వల్ల మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనం మరొక్కటి లేదు. ప్రజాపత్య కృత్యమంటే మొదటి 3 పగళ్లు, తర్వాత 3 రాత్రులందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చిందే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపం, అందులో 10వ వంతు గాయత్రి హోమం చేసి 12 బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని, లేక గురువి గింజ ఎత్తు బంగారం గాని దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకు 1 ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకు 1 ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం. అసలు 12 రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో 1 మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానం, రామేశ్వరంలో సముద్ర స్నానం, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. 100,000 గాయత్రి జపం వల్ల మద్యపాన దోషం, 1,000,000 గాయత్రి వల్ల బ్రహ్మహత్య దోషం, 7,00,000 జపం వల్ల స్వర్ణం దొంగిలించిన పాపం పోతాయి. సర్వ పాపనాశనానికి పావమాన సూక్తం, 610 ఇంద్రమిత్రం అను 2 సూక్తాలతోనూ, కన్యసోనం అనే సునశేఫ సూక్తాలతోనూ, శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాలతోనూ 6 నెలలు వేద పారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భ సహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోనికి 1 చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. అటు తరువాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వల్ల, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువల్ల నీకు చండాల జన్మ లభించింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్టు, పరుసవేదిని తాకిన ఇనుము బంగారం అయినట్టు మీ దర్శనం వల్ల పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రుల్లో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని 100 సంవత్సరాల కొద్దీ మహాతపస్సు చేసి తనకది ప్రార్థించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వల్ల కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయనది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షిని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో 1 పెద్ద బండనెత్తి వశిష్ఠి మహర్షి పైన వేయాలనుకున్నాడు. కాని తిరిగి ఆలోచించుకుని, వశిష్ఠుడే మరణిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారెవ్వరు? దేవర్షులందరూ ఆయన్ను అనుసరించేవారే కదా. ఈయన చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా, నీవు ముందు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసుకుని కొత్త శరీరాన్ని చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వల్ల తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చేంత వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షియాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో సద్బ్రాహ్మణుడు అవుతావు, ఇక వెళ్ళు అన్నారు. కాని పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్టు పూర్వజన్మ స్మృతిని పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక వారి పల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడును, నన్ను తాకొద్దు, దూరంగా పోండన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, స్వామి, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు, ఇతడికి మతి చెలించింది, నన్నిప్పుడు ఎక్కడికి వెళ్లమంటారో చెప్పమనండి, నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయన బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే మరణిస్తాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు, భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయట పడగలవు, లేదంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దాన్ని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుందన్నారు. అతడు చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం ఎలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకుని, ఇతని ఒంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలిచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అని ఒక బ్రాహ్మణ్ణి తీసుకురమ్మని పంపారు. అతడు ఆ గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు, అప్పుడతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేలుకుంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కొండతో నీళ్లు తెచ్చి పూర్వ జన్మ స్మృతి పొందిన ఆ చండాలను తలపై కుమ్మరించాడు. అతని ఒంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మరిచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్టయింది, ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూస్తూ విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వల్ల జ్ఞానం కలిగింది, అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మమహిమ అలాంటిది, కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు. ఇంతటితో 28వ అధ్యాయం సమాప్తం.